శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. హెడ్ కానిస్టేబుల్ సాల్మన్ రాజు గారి రక్షణ సాక్ష్యం. వీరు విజయవాడ సిటీలో
అవకాశాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి పేరు పేరున వందనాలండి. ఈ ఉదయకాలం కొన్ని అద్భుతమైన మాటలు దేవుడు ఏ మాటలు అయితే మనకు సెలవిచ్చి ఉన్నాడో ఆ మాటలు మనం చదువుకొని అవి మన జీవితంలో ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే దానికి ఉపయోగకరంగా ఉండే విధంగా దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 8:20 ప్రియులారా, మత్తయి సువార్త 8:20. అందుకు యేసు నక్కలకు గొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కాని మనిషి కుమారునికి తలవాచుకొనటనకైను స్థలము లేదని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు స్తుతులు స్తోత్రములైనా తండ్రి. ఎంతో మంది బిడ్డలకు లేని అదృష్టం తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఈ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సువార్త కార్యక్రమం ఇంకా తండ్రి నైనా ఈ విజ్ఞాపన ప్రార్థనలో తండ్రి మీరు తోడుగా ఉన్నారు తండ్రి. ఎవరెవరైతే తండ్రి నైనా ఈ సమయంలో ఎంతో ఆసక్తిగా మీ వాక్యం వినడానికి ఇంకా తండ్రి తమకున్న సమస్యలనైనా ఈ విజ్ఞాపనం ద్వారా వెలుపరచడానికి తండ్రి నైనా సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు తోడుగా ఉండండి. పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయంతో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఏ మాటలు అయితే ఇక్కడ విత్తబడుతున్నాయో అవి నా సొంత మాటలుగా కాక పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నా ద్వారా మాట్లాడే విధంగా సహాయం దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న తండ్రి బ్రదర్ మహేష్ ఎస్ఐ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తండ్రి నైనా, ఇంకెవరైతే తండ్రి ఈ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ఈ యొక్క సువార్త పరిచర్యలో ఇంకా దూర ప్రాంతాల ప్రయాణ విషయంలో మీ కాపుదల నుంచి కాచి కాపాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చదువుకున్న వచనంలో ఇక్కడ అందుకు యేసు నక్కలకు గొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కాని మనిషి కుమారునికి తలవాల్చుకునటనకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని వారలారా, దేవాది దేవుడు తన మాట ద్వారా ఈ సృష్టిని మొత్తాన్ని కలిగించారు. అందుకనే లేఖనములో తెలియపరిచిన మాట ప్రకారంగా ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. దేవుని యొక్క మాట, ఇక్కడ దేవుని యొక్క మాట అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం అంత శక్తి గలది. ఆకాశము భూమి గతించిన దేవుని యొక్క వాక్యములో చిన్నైనను పొల్లైనా గతించిపోదని మనం చదువుకున్నాం ప్రియమైన దేవుని వల్లారా. ఇక్కడ భక్తుడైన యోహాను గారు తను రాసిన సువార్త 1:1 ఒక అద్భుతమైన దేవుని యొక్క పరిచయం ఇక్కడ మనకి ఇచ్చారు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందులో 14:1 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని వాళ్ళారా, సుమారుగా 2018 క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారై మన మధ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏవైతే మనకు సెలవిచ్చారో, కొన్ని అద్భుతమైన మాటలు ఆ రోజు ఈ ఇజ్రాయెల్ ప్రజలకి కొన్ని విషయాలు అర్థం కాలేదండి. దేవుని యొక్క వాక్యం మొదటి నుంచి చిన్న చూపే చూస్తూ వచ్చారు. క్రీస్తుకు పూర్వం అంటే పాత నిబంధన, క్రీస్తు శకం అంటే తర్వాత వచ్చిన కొత్త నిబంధన, ఇటు ఇజ్రాయెల్ కి అటు యూదులకి కొందరికి అర్థం కాలేదండి. ప్రజెంట్ ప్రస్తుతం దేవుని యొక్క వాక్యం అంటే ఆ దేవుడై ఉన్న ది హోలీ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాటలను కొందరు అర్థం చేసుకోలేక విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కారణం ఈ యుగ సంబంధమైన జ్ఞానత దేవుని క్రీస్తు మహిమను కనపరచు సువాక్స ప్రకాశం వారికి ప్రకాశించుకున్న నిమిత్తము ఈ యజసుమందమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగించింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ వాక్యం ద్వారా అయితే ఈ ప్రపంచాలు దేవుడు సృష్టించబడినాయో అటువంటి వాక్యం ద్వారా ఏ విధంగా మనం పరలోకానికి చేరుకోబోతున్నామో, తనకు లేని పరలోకం అంటే అపవాది తనకు లేని పరలోకం ఏ ఒక్కరు కూడా చేరుకోకూడదని ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసం తొలగిపోయే విధంగా వాళ్ళని ఎవరిని మింగుతామని గర్జించే సింహాలు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యము చదవకుండా అర్థం చేసుకోకుండా చేసింది. అందుకనే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని దేవుడు చెప్తుంటే ఎవరు విశ్వాసం వారికి అన్నట్టు ఐక్యత లేకుండా అపవాది ప్రతి ఒక్కరిని చేసింది. ప్రియమైన దేవుని వాళ్ళారు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన కొండ మీద ప్రసంగం ముగించుకున్న తర్వాత ఎన్నో అద్భుతాలు స్వస్థతలతోనైనా రోగి నెలపరుస్తూ వచ్చిన సమయంలో మత్తయి సువార్త 8:19 మత్తయి సువార్త 8:19 అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీ ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిదనని ఆయనతో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న పరిచర్ని ఎంతో మంది శాస్త్రి దగ్గరికి వచ్చి
బాబు ఒకసారి చెక్ చేసుకోనమ్మా, మీట్ లో పెట్టలేదు, ఎవరు వాష్రూమ్ లో ఉన్నారు, వాటర్ సౌండ్ అన్ని వస్తున్నాయి, కాల్ టైగర్ కట్ చేసిండ కాల్ ఒకవేళ అర్థం కాకపోతే తక్దీరు చెప్తా ఉన్నాను, చెక్ చేసుకోవాలి, అందరూ మ్యూట్ లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ, కంటిన్యూ.
8:19 అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చిదనని ఆయనతో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరిస్తున్న వారు ఎంతో మంది, ఇటు బహిరంగంగా రహస్య శిష్యులు ఎంతో మంది ఉన్నారు. ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుతాలు గాని స్వస్థతలు గాని చూడడానికి ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం జరిగింది. ఆ సమయంలో ఒక శాస్త్రి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్నారు, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట నేను వచ్చేదానని చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట అండి. అందుకు యేసు నక్కలకు 20 ప్రియులారా, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి కలవాల్చుకున్నటకైన స్థలము లేదని ఆయనతో చెప్పాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, అప్పుడు ఆ శాస్త్రికి అక్కడున్న ఇజ్రాయెల్ కి అర్థం కాలేదండి. నేడు క్రైస్తవులు కూడా సరిగ్గా ఈ విషయం అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు గాని అని అన్నారంటే, ఇక్కడ నక్కలంటే మనకు తెలుసు వాటికి ఒక శాశ్వతమైన నివాస స్థలాలని ఉండవు, దానికి ఆహారం ఎక్కడైతే దొరుకుతుందో ఆ ప్రదేశంలో చిన్న గొయ్యిలాగా తీసుకొని అదే ప్రదేశంలో ఆహారం తెచ్చుకొని ఆ గోతిలో ఉంటాయి, అందుకని గుంట నక్క అని అంటారు. అదే సందర్భంలో ఆకాశ పక్షులు ఏదైతే ఆకాశం ఎదురుతా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తున్న సమయంలో వాటిని కూడా ఎక్కడైతే అక్కడ కొన్ని నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులు నివాస స్థలం ఉన్నాయి గాని నేను కలవాల్సినందుకు ఎవరి హృదయం కూడా చోటు లేదని చెప్పిన సందర్భం నేను దేని వెళ్ళారా. ఇక్కడ ప్రభు చెప్తున్నది నివాస స్థలం అంటే హృదయంలో చోటు గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. మరి చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటతో సరిగ్గా అర్థం కాక వాళ్ళు అర్థం చేసుకోక
The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు కాల్ చేసిన వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి.
కాదు గాని ఆయన్ని అంగీకరించి క్రీస్తును మనం ధరించుకోవాలి. ప్రియమైన దేని వాళ్ళరా, ఇంతకీ మారు మనసు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మారు మనసు గురించి మాట్లాడుతున్నారు. ప్రియమైన దేని వాళ్ళరా, ఇంతకీ మారు మనసు అంటే ఏంటి, ముందు మనసు అంటే ఏమిటో చూద్దాం.
The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు కాల్ చేసిన
మనసు అంటే హృదయం. చాలా మంది హృదయం అంటే గుండె అనుకుంటారు ప్రియమైన దేవుని వాళ్ళారా. గుండె అంటే ఒక ప్రముఖమైన ఒక అవయవం, అది అది రక్తాన్ని శరీరం మొత్తం ప్రవహింపజేయడానికి, పంప్ చేయడానికి ఉపయోగపడే అవయవం మాత్రమే. కానీ హృదయం అన్నా మనసన్నా ఒకటే. అదేంటంటే మన యొక్క లక్షణం తెలిపే మన ఆలోచనే హృదయం అంటే. చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా, సామెతల గ్రంథం 19:21. సామెతల గ్రంథం 19:21. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టెను. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టెను. మనిషి యొక్క ఆలోచనలు, నరుని యొక్క ఆలోచనలు పుట్టడానికి హృదయం నుంచి పుట్టడం జరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే ఏదైతే మెదడు అంటే బ్రెయిన్, ఇది మాత్రమే ఆలోచన చేస్తుంది. గుండె అంటే హార్ట్ ఆలోచన చేయదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అది కేవలం రక్త సరఫరాను చేయడానికి ఒక అవయవం మాత్రమే. మనిషి గుండె కాదు, మన ఆలోచన విధానం మారాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. హృదయం మారాలని దేవుడు అంటున్నాడు. హృదయం అంటే మనసు. అందుకనే మారు మనసు కలగాలని చెప్పి యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. మన ఆలోచన పుట్టడానికి కారణం హృదయం. పేతురు రాసిన తన 2:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, గాని ఎవడును నశించవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని అందరూ మారు మనసు కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు దీర్ఘ శాంతంగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మన హృదయం మారాలని అనుకుంటున్నాడు, అంటే మారు మనసు కలగాలని అనుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఆదికాండం 6:5 ప్రకారంగా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ నరుల హృదయము ఎల్లప్పుడూ కేవలం చెడ్డది, అంటే వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు, ఏ ఊహ అయితే, ఏ ఆలోచన అయితే మనుషుల హృదయం నుంచి వస్తుందో అది ఎల్లప్పుడూ అని దేవుడు చెప్పాడంటే అది ప్రతి క్షణం కూడా ఎప్పుడు కూడా కేవలం చెడ్డదని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషుల హృదయం చిన్నప్పటి నుండి చెడ్డదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. 139:2 ప్రకారంగా, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులు లక్ష్య పెట్టినట్టు దేవుడు మనుషుల చూసినట్టు పై స్వరూపాన్ని చూడగాని దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు. మన మనసులో ఏ ఆలోచనలు రాకముందే మనకంటే ముందుగా దేవునికి తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రస్తుతం అందరూ పై వేషం, ఏదైతే వేషం మార్చుకున్నదే భక్తి అని అనుకుంటున్నారు, గాని వేషం మారుస్తున్నారు కానీ మనసు మార్చుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, యిర్మీయా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడెవడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దేవుడు మనుషుల పై స్వరూపాన్ని లక్ష్య పెట్టడు. మన శరీర ఆకృతి, మన డబ్బు, బంగారం, ఆస్తి దేవుడు చూడగాని మన హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మన నుండి కోరుకునేది మన హృదయం, మన మనసు మార్పు మాత్రమే. అందుకే సామెతల గ్రంథం 23:26 ప్రకారంగా, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మన నుంచి ఆశిస్తున్నది, దేవుడు మన నుంచి అడుగుతున్నది, కోరుకుంటున్నది మన హృదయాన్ని మాత్రమే. అపొస్తలుల కార్యములు 17:30 ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చున్నట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ అజ్ఞాన కాలం ఏదైతే ఈ క్రీస్తు పురం ఉన్న పాత నిబంధన కాలంలో దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు గాని, ఇప్పుడైతే ప్రతి ఒక్కరు రక్షణ మారు మనసు కలిగి ఉండాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. మనకు మారు మనసు కలగాలంటే ఏమి చేయాలి? మనకు మారు మనసు కలగాలంటే ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనం చదవడమే. చదివిన వాక్యాన్ని కేవలం చదివి వదిలేయడం కాకుండా, వినిన వాక్యాన్ని కేవలం వినివారు మాత్రమే ఉండి మీకు మోసపరచుకోకుండా, ఆ వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడే దేవుని యొక్క మారు దేవుడు చెప్పిన విధంగా మారు మనసు కలిగి ఉండడానికి సాధ్యపడుతుంది ప్రియమైన దేవుని వల్లారా. ఆ దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ప్రియులారా, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గమునను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగునను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రియమైన దేవుని వల్లారా, దేవుని వాక్యం అనేది మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది. ప్రియమైన దేవుని వల్లారా, దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:21 కూడా, అందుచేతన సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించవలనని దేవుడి ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లారా, మనము దేవుడిని ప్రేమించాలంటే ఆరాధించాలంటే ముందు మనం చేయాల్సింది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలంటే ఇక్కడ నీ పూర్ణ హృదయంతో అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు ఆ హృదయం అనేది దేవుడికి ఇవ్వకుండా ఏదైతే లోక సంబంధమైన ఆలోచనలతో లోక సంబంధమైన కార్యాలతో ఈరోజు హృదయం నిండిపోయి అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలగా నిండిపోయిందో ప్రియమైన దేవుని వల్లారా. ఈరోజు అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు ద్వితీయ ఉపదేశ కాండం 6:6 నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు మీ హృదయంలో ఉండవలెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు దేవుడు చెప్పిన మాటలు దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో భద్రపరచుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఇంటి గోడల మీద, పుస్తకాల మీద, క్యాలెండర్ మీద, ఇంకా వెహికల్స్ మీద మాత్రమే కాదు గాని ఇంకా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి. ప్రియమైన దేవుని వల్లారా, ప్రజెంట్ హృదయం అంతా కూడా లోక సంబంధమైన ఆలోచనతో నిండిపోయి ఉంది. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని వల్లారా, హృదయంలో ఉన్న 14 దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు మార్కు సువార్త 7:21-22 యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, హృదయం ఏదైతే లోక సంబంధమైన ఆలోచనతో నిండిపోయి ఉందో, మార్కు సువార్త 7:21-22 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చెను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ యొక్క 14 చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో దుర్గుణాలు అయినీ హృదయం నుంచి బయటకు వస్తూ ఉంటాయని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఆ 23 కూడా ఆయన చెప్తున్న మాట, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళును. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకనే ప్రభు అంటాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు, ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరి హృదయం అయితే శుద్ధిగా వాక్యంతో నింపబడి ప్రార్థనా శక్తితో నిండి ఉంటుందో, అటువంటి హృదయం శుద్ధిగా ఉన్నప్పుడే వారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. ప్రియమైన దేవుని వల్లారా, అదే విధంగా మనము మార్చుకోవాల్సింది పై వేషం కాదు, పై రూపాన్ని కాదు, కానీ హృదయాన్ని మనం మార్చుకోవాలి. హృదయంలో దేవుని యొక్క వాక్యం నింపుకోవాలి. మన మారు మనసు కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని చెప్తున్నారు. ఒకని ప్రవక్తను బట్టి వాణ్ణి క్రియలు ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించు వాడను, అంతంద్రియములను పరీక్షించు వాడను అని సెలవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే విధంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాలు. ప్రియులారా, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నేను తలుపు వద్ద నివసించి ఉన్నాను, తలుపు దగ్గరే ఉన్నాను, తలుపు తడుతున్నాను, ప్రతి ఒక్కరు హృదయం దగ్గరకు వచ్చి పిలుస్తున్నాను. ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారో, ఎవరైతే హృదయంలో యేసు క్రీస్తు ప్రభు వారిని అంటే దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకుంటారో వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు కోరుకునేది ఒకటే, మారు మనసు కోరుకుంటున్నాడు. మనసు అంటే హృదయం. ఈ హృదయం అనేది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది. దీన్ని మార్చుకొని ఇటు లోక సంబంధమైన ఆలోచనలు గాని లోక సంబంధమైన తీరులో కాకుండా ఆ దేవాది దేవుడు మనకిచ్చిన వాక్యము, ఇంకా ప్రార్థనా శక్తితో హృదయం నింపుకొని ఈ హృదయం ద్వారా దేవుని ధ్యానం చేయాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు గాని వాళ్ళ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు. వీళ్ళ మానవులు కల్పించిన పద్ధతులను అదే దేవోపదేశాలుగా ఉపదేశించి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజు లోకంలో భక్తులు పెరిగిపోతున్నారు. వాళ్ళ కేవలం పై స్వరూపాన్ని, పై రూపాన్ని, పై వేషాన్ని మార్చుకుంటున్నారు గాని లోపల హృదయాన్ని ఎవ్వరు కూడా మార్చుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు ఇచ్చే డబ్బు గాని, బంగారం గాని, వెండి గాని, ఆస్తులు గాని నేను చూడను, నువ్వు వేసుకున్న వస్త్రాలను నేను చూడను, గాని నీ హృదయాన్ని మాత్రమే నేను పరిశీలిస్తానని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మారు మనసు అంటే హృదయాన్ని మార్చుకోవడం. ఆ మార్పు అనేది హృదయంలో ఉన్న లోక సంబంధమైన ఆలోచనలు తీసేసి దేవుని యొక్క వాక్యంతో ఈ హృదయాన్ని నింపుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇటువంటి గొప్ప ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ఎంతో మంది ఈ యొక్క పోలీస్ డ్యూటీ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక ఏకత్రాటి మీద తీసుకొచ్చి వారందరి విజ్ఞాపన ప్రార్థన ద్వారా వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని ఇంకా లోతైన వాక్యాలు అందిస్తూ ఈ యొక్క సువార్త పరిషత్ ముందుకు నడిపిస్తున్న మహేష్ ఎస్ఐ గారికి, ఇంకా ఈ టీం మొత్తం ఎవరైతే ఉన్నారో అందరు కూడా దేవుడు సదాకాలం దీవించి ఆశీర్వదించును కాక. అదే విధంగా నేను 1995 జులై 1 నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా నేను విజయవాడ సిటీలో ఎన్లిస్ట్మెంట్ అయ్యాను. అక్కడ నుంచి కొంతకాలం నేను రెగ్యులర్ గా జనరల్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఈ హైదరాబాద్ లో అప్పుడున్న ఈ యొక్క గ్రేహౌండ్స్ లో 1998 నుంచి 2004 చివరి వరకు సుమారుగా 8 సంవత్సరాలు నేను గ్రేహౌండ్స్ లో డ్యూటీ విధులు నిర్వర్తించాను. అక్కడ ఎన్నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ గాని, ఎన్నో బ్లాస్టింగ్స్ గాని నేను చూస్తున్నాను. ఎంతో మంది నా కళ్ళ ముందే మరణించి ఉన్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా దేవుడు ఒక్క చిన్న గాయం కూడా కాకుండా 8 సంవత్సరాలు దేవుడు మహాకృపను బట్టి ఆయన కాపుదలతో క్షేమంగా తిరిగి ఉండే విజయవాడకు తీసుకొచ్చే విధంగా సహాయం దయచేశారు. 2006లో తిరిగి నేను విజయవాడలో రైల్వే ఎస్పీ గారి దగ్గర పిఎస్ఓ గా నన్ను పంపించినప్పుడు అక్కడ కూడా 2 సంవత్సరాలు నేను విధులు నిర్వహిస్తూ మొదటిసారిగా 2006లో మా కుటుంబం అంతా ఆర్సీఎం లో ఉన్నప్పుడు ఆ యొక్క అక్కడ ఆర్సీఎం మెథడ్ లో ఉన్న ఏఐతే ఆ జపాలు దానికి నేను ఆ చేస్తూ అదే నిజమైన భక్త అని నేను అనుకునేవాడిని. ఎప్పుడైతే ఈ 2006లో ఈ యొక్క ఏప్రిల్ 23వ తారీఖున ప్రభు మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే, ఈ ప్రజలు పెదవులతో గణపరుస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారని ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆ మాటకి నాకు అర్థం తెలియలేదు, ఎందుకంటే నాకు ఆర్సీఎం లో నేను ఫాలో అయ్యేవాడిని. ఎందుకంటే ఈ ఆర్సీఎం లో కేవలం ఈ యొక్క ముఖ నోటితో జపాలు మాత్రమే నేర్పించేవాళ్ళు, అయ్యే నేర్చుకునేవాడిని, అదే భక్తి అనుకునేవాడిని, అలాగే చేస్తూ ఉండేవాడిని. ఇంకా మామూలుగా ప్రార్థన అయిపోయిన తర్వాత, చర్చ అయిపోయిన తర్వాత మళ్ళీ లోక సంబంధమైన సినిమాలు గాని, లోక సంబంధమైన స్నేహితులతో ఇంకా అలాగే ఉండేవాడిని. గాని నిజమైన మారు మనసు నాకు కలగలేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ సమయంలో 2006 ఏప్రిల్ 23వ తారీఖు నాకు వచ్చిన దర్శనంలో దేవుడు చెప్పిన మాట, ఈ ప్రజలు పెదవులతో నన్ను గర్పరుస్తున్నారు గాని వాళ్ళ హృదయం నాకు దూరం చేసుకున్నారు అని మాట చూపిస్తున్నప్పుడు నాకు వెంటనే నేను దేవుడితో మాట్లాడాలి, దేవుడు నాకు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు నాకు అనుకున్నప్పుడు ఎవరిని అడగాల, ఎందుకు ఈ మాట వచ్చిందని చాలా మంది నేను కలవడం జరిగింది. అప్పుడే మొట్టమొదటిసారిగా నేను హోసన మందిరం దగ్గరికి వెళ్ళి ఈ మాట యొక్క అర్థాన్ని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రజలు సెలవులతో గణపరుస్తున్నారు, లోక సంబంధమైన ఆలోచనలు కలిగి అదే భక్తి అనుకుంటున్నారు. నిజమైన భక్తి మనం ఆరాధన చేయాలి, హృదయపూర్వకంగా చేయాలన్నప్పుడు నేను ఇంకా ఎన్నో సంఘాలకి నేను మార్చడం జరిగింది. ఎక్కడ వాక్యం కోసం, ఎవరు సత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు నిదానంగా నేను బైబిల్ ని చదవడం నేర్చుకున్నాను. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఏదైతే కొత్త నిబంధన మొదలుపెట్టినప్పుడు ఈ యొక్క ఆది మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు నేను చదివినప్పుడు ఏదో లోక సంబంధమైన తీరులోనే నేను చదివాను, బైబిల్ మొత్తం చదివాను అనుకుని నేను ఆనందపడ్డానే గాని అది నిజమైన ఆ దేవుని యొక్క ప్రణాళిక కాదని నేను తెలుసుకున్నాను. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం విషయమై అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని దేవుడు కోరికతో ఉన్నాడు. అంటే మనుషులందరూ భూమి మీద ఉన్న మనుషులందరూ రక్షణ పొంది ఉండాలి, సత్యము అంటే వాక్యం విషయంలో అనుభవ జ్ఞానం కలవారై ఉండాలి. అనుభవ జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యం వినడం గాని దేవుని యొక్క వాక్యం చదవడం గాని అది జ్ఞానంతో కూడుకున్నది. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే అనుభవ జ్ఞానం కావాలని అంటున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అంటే ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఏ వాక్యం అయితే చెప్పబడుతుందో, ఏ వాక్యం అయితే మనం ఇప్పటి నుంచో వింటున్నామో, ఏ వాక్యం అయితే మనం చదువుతున్నామో, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని దాని ప్రకారంగా జీవించినప్పుడే మనకు తప్పకుండా దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనందరం వాక్యంతో ప్రార్థనతో మనం సిద్ధపడి ఉండాలి. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన నిర్ణయాలతో హృదయం నింపుకోకుండా ఈ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నింపుకోవాలి. అందుకనే దేవుడు మారు మనసు కావాలని చెప్తున్నారు. మారు మనసు అంటే హృదయంలో ఉన్న లోక సంబంధమైన ఆలోచనలు తీసివేసి దేవుని యొక్క వాక్యం నింపుకోవడమే ప్రియమైన దేవుని వల్లారా. ఆ విధంగా 2006 నుండి నేను ఈ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క జనరల్ డ్యూటీస్ ఏఆర్ లో చేస్తున్నప్పుడు, ఆ ఏఆర్ లో ఎంతో మంది కూడా క్రైస్తవులుగా జీవిస్తున్న వారిని నేను గమనిస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఆదివారం వచ్చేసరికి ప్రార్థనకు వెళ్ళడం, అదే రోజు సాయంత్రం 7-8 రోల్ కాల్ 8 గంటలకు అయిపోయిన తర్వాత ఎంతో మంది ఆ దగ్గరలో ఉన్న యొక్క మద్యపానానికి బానిసలు అయిపోయి అక్కడే తాగుతూ ఉండేవాళ్ళు. నేను చాలా మందిని ప్రశ్నించేవాడిని, ఎందుకు తాగుతున్నారన్న, తాగితే ఆరోగ్యం పాడైపోతుంది కదా, ఎందుకు ఈ విధంగా తాగుతున్నారంటే వాళ్ళు ఏ సమాధానం సరే ఇంక చెప్పలేదు. తాగుడు అనేది ఒక భాగంగా అన్నట్టు మాట్లాడారు, చాలా చులకనంగా చూశారు. అప్పటి వరకు ఎంతో మందికి నిదానంగా చెప్పడం జరిగింది, ఈ యొక్క తాగుడు మద్యపానం మంచిది కాదని చెప్పినప్పుడు వాళ్ళు నన్ను చాలా లైట్ గా తీసుకున్నారు, ఈ విధంగా కాదని చెప్పేసి. తర్వాత నేను ఈ యొక్క 2009 నుంచి 2011 వరకు నేను ఈ సిపి గారి దగ్గర పిఎస్ఓగా చేస్తున్నప్పుడు, విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎక్కువగా దేవుళ్ళు బలపడడం జరిగింది. అక్కడ నుంచి నేను హైదరాబాద్ లో ఎప్పుడైతే మొదటిసారిగా నేను ఈ 2007 సమయంలో నేను హైదరాబాద్ లో ఈ యొక్క ఈసోగూడ ప్రాంతంలో మొట్టమొదటిగా సువార్త ప్రకటన చేయడం జరిగింది. అక్కడ నుంచి సువార్త చెప్పుకుంటూ ఈ యొక్క ఎంతో మందిని సత్యం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాను. నేను సికింద్రాబాద్ లో ఉన్న బైబిల్ ఒమేగా బైబిల్ కాలేజ్ లో ఈ యొక్క మాస్టర్ డిగ్రీ చేయడం జరిగింది. అక్కడ నుంచి బైబిల్ నాకు అర్థం కాకపోయినా నేను లోక సంబంధమైన పుస్తకం చదువుకున్నట్టు చదివేవాడిని, గాని ఎప్పుడైతే సత్యం నాకు గ్రహించి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఇదే నిజమైన వాక్యం అని, ఈ వాక్యం ద్వారా మనందరం రక్షించబడతామని తెలుసుకున్నప్పుడు కేవలం వినివారు మాత్రమే మీకు మీరు మోసపరుచుకోకుండా దేవుడు మనకు సెలవిచ్చినప్పుడు ఆయన మనకు అప్పచెప్పిన ఒకే ఒక్క బాధ్యత అది సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు మనకంటూ ఒక బాధ్యత అప్పచెప్పారు. మరి ఈ బాధ్యత చేయడానికి ఏదైతే నేను డ్యూటీ చేస్తున్నప్పుడు ఎన్నో సీఎల్స్ గాని ఎన్నో మెడికల్ లీవ్స్ పెట్టుకొని నేను దేవుడి సువార్త చెప్పడానికి నేను వెళ్ళినప్పుడు నేను ఈ ఉద్యోగ పరంగా ఎంతో నేను ఒక లీవ్ విషయంలో కానీ మెడికల్ విషయంలో కానీ ఎంతో లాస్ అయిపోయి ఉన్నాను. తర్వాత ఈ 2015 అనేది నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేన సంవత్సరం. ఎందుకంటే 2015 ఆ యొక్క కాలంలో నేను ఏఆర్ లో ఒక 5th ప్లేట్ ను రైటర్ గా నేను విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఎప్పుడు లేని విధంగా దేవుళ్ళను బలపడుతున్న సమయంలో అపవాది నన్ను దేవుడి నుంచి దూరం తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఎందుకంటే హైదరాబాద్ లో నేను చేసిన నా తోటి యొక్క ఆర్ఎస్ఐ గారు గాని ఇంకా ఎంతో మంది కానిస్టేబుల్స్ అందరు కలిసి విజయవాడ రావడం జరిగింది. ఒక పెళ్లి ఫంక్షన్ లో నాతో బలవంతంగా ఆ రోజు రాత్రి తాగించడం జరిగింది. నేను వద్దు వద్దు అనుకుని దేవుడి పని చేస్తున్నాను, అది చేయడం తప్పని తెలిసి కూడా నేను వాళ్ళందరికీ నా ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో వాళ్ళు ఏమైనా అనుకుంటారని మొహమాట మీద మొట్టమొదటిగా ఆ యొక్క మద్యపానానికి ఎప్పుడైతే నేను తీసుకోవడం జరిగిందో అక్కడ నుంచి 2015 ఇంకా ఎక్కడ ఫంక్షన్ జరిగినా ఆ ఫంక్షన్ కి హాజరవడం, ఈ స్నేహితులతో ఈ తోటి రైతులతో కలిపి ఈ యొక్క మద్యపానం ఏదైతే తాగడం వల్ల ప్రాణానికి హానికరం, దేవుడికి మనం దూరం అయిపోతున్న సువార్త ప్రకటించి నేనే తిరిగి పడిపోవడం జరిగింది. తర్వాత దేవుడు ఏ విధంగా నాకు మలేరియా వచ్చినప్పుడు నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని మెడికల్ లీవ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అక్కడ నుంచి నేను ఆ యొక్క ఆలోచన చేయడం మొదలు పెట్టాను. నేను ఎంత పాపం చేశాను, ఎంత తప్పు చేశాను దేవుడు నాకు చెప్పినప్పుడు. నేను వెంటనే అక్కడ నుంచి మెడికల్ లీవ్, అదే మెడికల్ లీవ్ కంటిన్యూ చేసుకుంటూ ఎక్కడైతే నేను పడిపోయానో ఏ యొక్క ఆ సమయంలో నేను దేవుడిని నేను ఎరిగి ఉన్నాను, ఆ యొక్క సమయానికి ఆ యొక్క మొట్టమొదటి స్థానానికి నేను వెళ్ళిపోయాను. తిరిగి వెళ్ళిపోయి అక్కడ నుంచి దేవుడిని వెతకడం మొదలు పెట్టాను. తర్వాత నేను అలా సంవత్సర కాలం మెడికల్ లీవ్ లో కంటిన్యూ అవుతున్న టైంలో నేను ఏకాంత ప్రార్థనలో ఈ లోకానికి సంబంధంతో పూర్తిగా కట్ చేసి నేను కేవలం బైబుల్తోనే దేవుడి యొక్క వాక్యంతో నేను గడుపుతూ ప్రార్థన చేసుకుంటూ నేను ఏ ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతాలు, ఇటు ఖమ్మం గాని, నిజామాబాద్ గాని, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో నేను సువార్త, నేను గ్రౌండ్స్ లో ఉన్నప్పుడు సువార్త ప్రకటన చేశాను. ఆ ప్రాంతాలకు తిరిగి నేను వెళ్ళి తిరిగి వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ అక్కడ నుంచి తిరిగి బలపడడం జరిగింది. ఇదంతా నా యొక్క మెడికల్ లీవ్ పీరియడ్ కాలంలో. నేను ఆరోగ్యం ఒక పక్కన క్షీణించిపోయింది, ఒక పక్కన డబుల్ మలేరియా వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఇంకా జాండిస్ గా మారిపోయింది, ఇంకా అనారోగ్యంతో నీరసంగా ఉన్నా కూడా నేను నా మట్టుకు బ్రతుకుతో క్రీస్తే చావైతే లాభం అని పౌలు గారు చెప్పిన విధానంగా నేను దేవుడు పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పనికి ఆటంకం కలిసడానికి అపవాది ఏ విధంగా నన్ను తిరిగి దేవుడి నుంచి దూరం చేసింది, తిరిగి మళ్ళీ దేవుళ్ళో కనెక్ట్ అవడానికి నేను చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ విధంగా ఉద్యోగం చేసుకుంటూ నాకు సమయం సరిపోనప్పుడు నేను ఆలోచన చేసుకున్నాను. లాంగ్ లీవ్ పెట్టుకొని తిరిగి నేను దేవుడి దగ్గర క్షమాపణలోకి వెళ్ళాలని ఆలోచన చేసుకున్నప్పుడు ఏ విధంగా నాకు ఆ యొక్క వేసాకాలం 2015 మే 26 తారీఖున ఈ ఎక్కువ ఎండలో విజయవాడలో ఉండడం వల్ల అప్పుడు నాకు వడదెబ్బ తగిలి ఆ విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్ లో ఉన్న ఆ యొక్క పోలీసు మెడికేర్ సెంటర్ లో నన్ను తీసుకెళ్లి అక్కడ చూపించారు. అక్కడ సిలైన్ ఎక్కించుకున్న తర్వాత నేను లీవ్ తీసుకోవాలి, లీవ్ అడిగితే ఇంకా 2-3 రోజులు తగ్గిపోతుంది కదా, లీవ్ అవుతుంది, ఆఫీస్కి వచ్చి కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండి ఇక్కడే ఉండే అని చెప్పి అన్నారు. అయినా కూడా నేను దేవుడి పని చేయాలి, నేను వర్క్ చేయడం కాదు, ముందు నాకు దేవుడి పని కావాలనుకుంటా నేను లీవ్ అడగడం జరిగింది. అప్పుడు ఎక్కువగా డ్యూటీస్ ఉండడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరీక్ష నిమిత్తం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు సిఫార్సు చేశారు మెడికల్ లీవ్ తీసుకుని. అక్కడ నుంచి ఆ మెడికల్ లీవ్ నుంచి ఆ ఈ సంవత్సరం 2018 నవంబర్ 27 తారీఖున తిరిగి నేను వీధిలోకి వచ్చాను. కరెక్ట్గా 3.5 సంవత్సరాలు నా యొక్క జీవితం మొత్తం కూడా దేవుడికి దగ్గరై జీవించాను. ఒక పక్కన అనారోగ్యంతో, ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులతో, ఇంకో పక్కన దేవుడి సువార్త ప్రకటన చేస్తూ ఈ యొక్క 2 రాష్ట్రాల్లో ఎన్నో సంఘాలు తిరుగుతూ, ఎన్నో చోట్ల పరిచయం చేస్తూ, ఎన్నో సంఘాలు బలపరుస్తూ, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ, దేవుడితో మాట్లాడుతూ, దేవుడితో ప్రయాణం చేస్తూ, ఎంతో మంది తాగుబోతుల్ని, వ్యసన పరులను మారుస్తూ, ఎంతో మంది కఠినమైన నేరస్తులు ఎవరైతే పోలీసు రికార్డ్స్ లో నేరస్తులుగా ఉన్నారో అటువంటి నేర సంస్కృతికి వాళ్ళు అలవాటు పడిపోయి ఉన్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ సత్యాన్ని ప్రకటించి అది కాదు వాస్తవమైన జీవితం వాళ్ళకి తెలియపరిచి ఒక ప్రదేశంలో 20-30 రోజులు అక్కడే ఉండి వాళ్ళతోనే కూర్చొని, వాళ్ళతోనే భోంచేసి, వాళ్ళతోనే వాక్యం చెప్పి వాళ్ళందరినీ దేవుళ్ళకి మార్చే ప్రయత్నించాను. ఎంతో మందిని దేవుడికి దగ్గర చేశాను, దగ్గర సంఘాల్లోకి వాళ్ళని తీసుకెళ్లి సంఘాల్లో బలపరచడం జరిగింది. ఇంకా నేను చేస్తున్న పరిచర్యల భాగంగా ఈ యొక్క ఏటూరు ప్రాంతంలో ఎవరైతే ఆనందరావు గారు ఉన్నారో ఆయన యొక్క క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా వాక్యం విని ఆయన దేవుడి భయభక్తులు కలిగి విశ్వసించినప్పుడు ఆయనకున్న 2 కిడ్నీలు ఫెయిల్యూర్ లో ఒక కిడ్నీ పనిచేయడం జరిగింది. ఆయనకున్న క్యాన్సర్ కూడా ఇప్పుడు లేదండి. ప్రస్తుతం ఆయన కూడా సువార్త ప్రకటన చేస్తున్నాడు. అదేవిధంగా విజయవాడ రాజీవ్ నగర్ ప్రాంతంలో ఒక హారిక అనే ఒక పాప కూడా తనకు మూత్రపిండాలు పాడైపోయింది. డాక్టర్ గారు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చెప్పినప్పుడు మేము ప్రార్థన చేయడానికి మా టీం అంతా అక్కడికి వెళ్ళాం. తర్వాత డాక్టర్ గారు చెప్పారు, సర్టిఫికేట్ ఇచ్చేసారు, ఈ పాప బతకడం కష్టం అమ్మ, తీసుకెళ్లిపోండి అని చెప్తున్నప్పుడు ఆ తల్లిగారు ఏడుస్తున్నప్పుడు ధైర్యం చెప్పి మేము ప్రార్థన చేసాం. ఇప్పుడు ఆ పాప కూడా ఆ యొక్క మూత్రపిండాలు సరి అయిపోయింది, చక్కగా బాగుపోవారు, ఫంక్షనింగ్ బాగుంది, శుభ్రంగా చదువుతుంది పాప, ఎటువంటి అనారోగ్యం కూడా లేదు. డాక్టర్ గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అదే విధంగా ఇదే బోంబే కాలనీ ప్రాంతంలో ఇంకా న్యూ రాజరాజేశ్వరి ప్రాంతంలో ఇద్దరు ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారో, లారీ డ్రైవర్లుగా చేస్తూ వాళ్ళు చనిపోదాం ఆత్మహత్య చేసుకున్న సమయంలో మేము ఏదైతే ఓంబే కాలనీ ప్రాంతంలో న్యూ రాజరాజేశ్వరి ప్రాంతంలో సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు వాళ్ళకి కనిపించారు, వాళ్ళకి సత్యాన్ని ప్రకటించి వాళ్ళు దేవుడి వైపు నడిపించినప్పుడు ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళ కలిగి ఉన్నారు కనుక, వాళ్ళ మనసును మార్చుకున్నారు కనుక ఇప్పుడు దేవుడు వాళ్ళ హృదయాన్ని పరిశీలించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన జీవిత కాలంలో మనం ఎంతో ఎన్నో సార్లు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఆయనకు ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, మన యొక్క ఆలోచనలు మార్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మన హృదయం యొక్క తలంపులు ఊహలన్నీ మనం మార్చుకుని అన్ని దేవుడి వైపు ఉండే విధంగా మనం చూసుకోవాలి. మన హృదయం దేవుడి వైపు తిప్పుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజు లోకంలో భక్తులు పెరిగిపోయారు, రకరకాల వేషాలతో వేషం మారుస్తున్నారు, కానీ హృదయం మార్చుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్పిన మాట, ఈ యొక్క హృదయం మారు మనుషులు కలిగి ఉండాలి, హృదయం మార్చుకోమని దేవుడు చెప్పాడు. అందుకనే అన్నాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులు నివాస స్థలము కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఎటువంటి హృదయం లేదని మాట. ఇటువంటి మాట చెప్పించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున ఏదైతే వాక్యం ఇప్పటి వరకు విన్నారో ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతూ ఎంతో మందిని దేవుళ్ళకి నడిపించడానికి ముఖ్య కారణమైన హృదయాన్ని మార్చుకోవాలనే అంశాన్ని ప్రతి ఒక్కరు చెప్పి దేవుళ్ళకి నడిపిస్తారని నేను అనుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మహేష్ ఎస్ఐ గారి